ఓ మనస అభయమిచ్చుడు, ఆ నందకుమారుని పాదపద్మములను పూజింపు. దుర్లభమైన మానవ జన్మ లభించినది కాబట్టి సాధు సాంగత్యముతో ఈ భవసాగరాన్ని దాటుంది. శీతోష్ణము గాలి వలన కలుగు వలన బాధపడుచు రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుతున్నాను. చిరికానందము కొరకు అనవసరముగా దుష్టులను నీచులను సేవించుతుంది. ధనము యవ్వనము పుత్రులు మరియు కుటుంబ పరివారము వలన నిజమైన ఆనందము లభిస్తుందని నమ్మకమేముంది. ఈ జీవితము తామరాపుటిపై కనిపించే నీటి బిందువు వంటి కాబట్టి నీవు ఎల్లప్పుడూ శ్రీహరి పాదపద్మములను సేవించుతుంది. భగవంతుని గుణగణాలను వినుట, వాటిని కీర్తించుట, నిరంతరము స్మరించుట, స్తుతించుట, భగవంతుని పాదసేవ చేయుట, ఒక దాసునిగా భగవంతుని సేవించుట, పుష్పాలు మరియు దీపాలతో భగవంతుని పూజించుట, స్నేహము చేయుట మరియు భగవంతునికి ఆత్మసమర్పణ చేసుకునుట అన్న నవవిధ భక్తి మార్గాలలో నిమగ్నమవ్వాలనేది ఈ గోవిందదాసు అభిలాష.
ఇది శ్రీల గోవిందదాస్ కవిరాజుల వారు రచించింది. ఇక్కడ ఈ శ్లోకంలో మొత్తం శ్లోకం చూసినట్లయితే మనం భౌతిక సంసారంలో సుఖం దుఃఖం గాలి వాన శీతోష్ణాలు ఇవన్నీ కూడాను తాత్కాలికమైనవి, మరియు కుటుంబం బంధుమిత్రులు యవ్వనం ధనం ఇవన్నీ కూడా నిజానికి ఆనందాన్ని ఇచ్చేవి కాదు. నిజానికి ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అంటే శ్రీహరి పాదపద్మాలను సేవించడమే. ఇది చాలా ముఖ్యం. ఇది ఈరోజు శ్లోకానికి కూడా కొంచెం సంబంధించింది. ఏ విధంగా శ్రీహరి పాదపద్మాలు చేరుకోవాలి అనేది 4వ శ్లోకంలో, అంటే ఇందులో మొత్తం 4 శ్లోకాలు ఉన్నాయి. 4వ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు ఏమిటది. నవవిధ భక్తి సేవించడం, అర్చనం, పాదసేవనం, స్మరణం, కీర్తనం, ఈ విధంగా నవవిధ భక్తి మార్గాల ద్వారా మనం శ్రీహరి పాదపద్మాన్ని చేరుకోవచ్చు. అది గోవిందదాస్ కవిరాజు అభిలషిస్తున్నారు. అది మనందరికి కూడా అభిలషణీయమైంది. ముఖ్యంగా చెప్పాలంటే అది గోవిందదాస్ కవిరాజు గోస్వామి ఆయన అప్పటికే శ్రీహరి పాదపద్మాలు పొందారు. ఇవన్నీ ఎందుకు రాస్తున్నారంటే ఆచార్యులు మనం చదివి మనం ఆచరించడం కోసం, మనం ఆ భావాన్ని ఎప్పుడు పొందుతామని, మనం ఎప్పుడు మనలో ఆ కోరిక ఎప్పుడు వస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి.
జయ రాధమాధవ కుంజ విహారే, గోపే జన వల్లభా గిరివరధారే, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన యమున తీరవనచారే, యమున తీరవనచారే, జయ రాధ మాధవ కుంజ విహారే, గోపే జన వల్లభ గిరివరధారే, యశోదనందన వ్రజ జనరంజన, యమున తీరవనచారే, జయ రాధ మాధవ కుంజ విహారే, కుంజ విహారే.
గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 4వ అధ్యాయం శ్లోకం సంఖ్య 9.
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యః వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునః జన్మ న ఏతి మాం ఏతి సః అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ పుట్టుక, కర్మ కర్మము చ కూడా, మే నా యొక్క, దివ్యం దివ్యమైనది, ఏవం ఇట్టిదని, యహ ఎవడు, వేత్తి తెలుసుకొనును, తత్వతః యదార్థముగా, త్యక్త్వా విడిచి, దేహం ఈ శరీరమును, పునః మరలా, జన్మ పుట్టుకను, నా ఏతి ఎప్పుడునూ పొందడు, మాం నన్ను, ఏతి పొందును, సహ అతడు, అర్జున ఓ అర్జున. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ఓ అర్జున, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. భాష్యం, భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననిడి విషయము 6వ శ్లోకములో ఇదివరకే తెలుపబడినది. అట్టి అవతార సత్యము నెరిగిన వాడు భవబంధముల నుండి ముక్తిని పొందినట్టి వాడే కనుక దేహత్యాగానంతరము అతడు శీఘ్రమే భగవద్ధామమునకు తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహు కష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందడి ముక్తి భగవాను నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుట కేవలము పాక్షికము మాత్రమే. దానిని సాధించిన పిమ్మటయు భౌతిక జగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కాని శ్రీకృష్ణ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును అవగతము చేసుకునుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట శ్రీకృష్ణ ధామమును పొంది ఈ భౌతిక జగమునకు తిరిగి రావలసిన ప్రమాదము నుండి బయటపడుదురు. శ్రీకృష్ణ భగవానునకు అనేక రూపములు మరియు అవతారములు కలవని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. అద్వైత మచ్యుత మనాది మనంత రూపం. ఈ విధముగా భగవానునకు పలు రూపములున్నను ఆ రూపములన్నీను ఏకమే అయ్యున్నవి మరియు ఆ దేవదేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యము లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు దురవగ్రాహ్యమయ్యున్నను. ప్రతి ఒక్కరూ దీనిని విశ్వాసముతో అవగాహన చేసుకునవలను. వేదములందు ఈ విధముగా తెలుపబడినది. పురుష బోధిని ఉపనిషత్తు. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి హృద్యంతరాత్మ. తన విశుద్ధ భక్తుల సంబంధమున అద్వితీయుడై భగవానుడు అనేకానేక దివ్య రూపములలో నిత్యముగా వర్తించుచుండును. ఈ వేద కార్యము భగవద్గీత ఎందలి ఈ వేదవాక్యము భగవద్గీత ఎందలి ఈ శ్లోకములో శ్రీకృష్ణ భగవాను నుంచే నిర్ధారింపబడుచున్నది. కనుక వేద ప్రమాణమును మరియు భగవానుని ప్రమాణమును బట్టి ఈ సత్యమును అంగీకరించి కాలమును తత్వకల్పనలచే వృధా చేయని వాడు అత్యున్నత పూర్ణతమ ముక్త స్థితిని తప్పక పొందగలడు. అనగా ఈ సత్యమును నిస్సందేహముగా మరియు విశ్వాసముతో అంగీకరించువాడు ముక్తిని పొందుచున్నాడు. వాస్తవమునకు తత్వమసి అనిడి మహావాక్యము ఈ విషయమును చక్కగా అన్వయమగుచున్నది. ఏలయనా ఎవరు శ్రీకృష్ణునే పరతత్వముగా అవగతము చేసుకుందురో, లేదా శ్రీకృష్ణునితో ఓ కృష్ణ నీవే ఆ పరబ్రహ్మవు అని పలుకుదురో, వారే శీఘ్రముగా ముక్తిని పొందగలరు. తద్వారా భగవాను దివ్య సహచర్యమును పొందగలుట వారికి నిశ్చయము కాగలదు. అనగా అటువంటి శ్రద్ధాపూర్ణుడైన భక్తుడు పూర్ణత్వమును సాధించగలడు. ఈ క్రింది వేదవాక్యమునందు ఈ విషయము నిర్ధారితమై ఉన్నది. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్యః పంధ విద్యతేయ నాయ. శ్వేతాశ్వతర ఉపనిషత్తు. కేవలము భగవానుని గూర్చి తెలియట ద్వారానే జన్మ మృత్యు విముక్తమైన సంపూర్ణ ముక్త స్థితిని ఎవరైనను పొందగలరు. అట్టి పూర్ణత్వమును పడేటకు వేరొక మార్గము లేదు. శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడకు భగవానునిగా అవగతము చేసుకునలేని వాడు నిక్కముగా తమో గుణమున ఉన్నట్టివాడై ముక్తిని బడయజాలుడంటయే అన్య మార్గము వేరొకటి లేదని పలుకుటలో భావం. సీసా ఎందలి తేనెను సీసాను నాకుట ద్వారా ఆస్వాదించలేనట్లు లౌకిక పాండిత్యమును అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటచే అట్టి తమోగుణయుతులు ముక్తిని బడయజాలరు. అట్టి తత్వవేత్తలు జగమునందు వివిధములైన ఉన్నత స్థానములను పొందగలిగినను ముక్తికి మాత్రము అర్హులు కాజాలరు. అట్టి గర్విత మతులు శ్రీకృష్ణ భక్తుని నిర్హేతుక కరుణ కొరకు వేచి ఉండవలసిందే. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి రసభావనను అత్యంత శ్రద్ధ మరియు జ్ఞానములతో అలవరుచుకుని జీవన పూర్ణత్వమును బడయవలసి ఉన్నది.
ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామికి నమో. విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమో. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలో. దీని అర్థం నేరుగా చూసినట్లయితే జన్మ కర్మ ఏవైతే ఉన్నాయో కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకం. నావి జన్మ కర్మచ మే దివ్యం. నేను చేసే నా యొక్క పుట్టుక, నేను చేసే పనులు అన్నీ కూడా దివ్యమైనవి. మనం ఇక్కడ ఒక్కొక్క పదాన్ని మనం గమనించినట్లయితే కృష్ణుడు పుట్టడం ఏదైతే ఉందో, అంటే కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? చెరసాలలో పుట్టాడు. అది దివ్యమైనది. ఎప్పుడైతే కృష్ణుడు పుట్టగానే తల్లికి ఎటువంటి రూపాన్ని చూపించాడు? చతుర్భుజ నారాయణుడి యొక్క రూపాన్ని చూపించాడు. కానీ ఎవరైనా మనం భౌతిక సంసారంలో బద్ధజీవులు అంటే మనమందరం కూడా పుట్టగానే మనం ఏడుస్తూ ఉన్నాం. సాధారణంగా బద్ధజీవులు వెంటనే ఏడుస్తూ ఉంటారు. కానీ కృష్ణుడు ఏడవలేదు.
ఇంకా చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించాడు. అయితే వాళ్ళని చూసి భయపడిపోయి సహజమైన ప్రేమని చూపించలేకపోతున్నారు. ఎవరు? దేవకీ వసుదేవులు. ఎందువలన? భగవానుడు అనే ఎప్పుడైతే భావన మనలోకి వస్తుందో సహజమైన ప్రేమ అనేది ఉండదు. కానీ వాళ్ళకి ఏం తెలిసింది? కృష్ణుడు భగవానుడే అని తెలుసు. కాబట్టి తను ద్విభుజ రూపంలోకి వచ్చేసాడు, చిన్న బాలుడు అయిపోయాడు వెంటనే. అర్థమవుతుందా? ఎందువలన? చిన్న బాలుడైతే అప్పుడు వాళ్ళ యొక్క సహజమైన ప్రేమని, అంటే వాత్సల్య భావాన్ని దేవకీ వసుదేవులు కృష్ణుడి పట్ల చూపించగలరు. భగవంతుడే ఎవరికైనా ఒక పిల్లవాడిగా వచ్చినప్పుడు చతుర్భుజ రూపంలో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఆ విధంగా దివ్యమైన అంటే అలంకారంతో, మనం ఎప్పుడు కూడా ఒక రకమైన దాస్యభావంతో, భయంతో కూడిన భక్తి ఉంటుంది అక్కడ. ఓ భగవంతుడు, ఏం అపరాధం జరుగుతుందో అనేది. కానీ ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడిలాగా ఉంటాడో అప్పుడు వాళ్ళ సహజమైన భక్తిని చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భౌతిక అంటే ఈ భౌతిక ప్రపంచంలో అంటే లౌకికంగా మాట్లాడే వాళ్ళందరూ కూడాను చూసారా, కృష్ణుడు కూడా సహజంగానే రెండు చేతులతోనే పుట్టాడు, ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ నిజంగా చతుర్భుజ రూపాన్ని కృష్ణుడు చూపించాడు. ఇది ఎవరైతే గ్రంథాలని విశ్వసిస్తారో, ఈ యొక్క భగవద్గీత, భాగవతం, పురాణాలు ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కృష్ణుడి యొక్క జన్మ దివ్యమైంది, ఇందులో ఏమీ సందేహం లేదు. అదేవిధంగా కృష్ణుడి యొక్క కర్మ, కృష్ణుడు 3 నెలల ప్రాయంలో పోతన్ని సంహరించాడు, ఇది మనందరికీ తెలుసు. తెలుసా మీకు? కృష్ణుడు పోతన్ని సంహరించినప్పుడు కృష్ణుడి వయసు 3 నెలలు మాత్రం. మరి అది ఏదైనా ఒక బద్ధజీవుడు చేయగలడా? బద్ధజీవులంటే ఈ త్రిగుణాల యొక్క అధీనంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మనమందరం కూడా బద్ధజీవులం. ఎందువలన? మనం ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు ఆధ్యాత్మిక గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని మనం పొందాలి. కానీ కృష్ణుడికి అటువంటి అవసరం లేదు. అందుకే కృష్ణుడి ఒక పేరే, కృష్ణుడికి ఇంకొక పేరేంటంటే అచ్యుత. అంటే తన యొక్క స్థానం నుండి ఎప్పుడు కూడా దిగిరాడు, కింద పడడు. చ్యుతి అంటే పడిపోవడం, పతితుడు అవ్వడం. అచ్యుత అంటే పతితుడు అవ్వని వాడు, ఎప్పుడు తన స్థానాన్ని ఎప్పుడు కూడా తన స్థానంలోనే ఉంటాడు. మరి 3 నెలల వయసులో కృష్ణుడు కూడా, 3 నెలల వయసులో ఉన్న కృష్ణుడు ఒక చిన్న బాలుడిలాగా భగవంతుడే, కాబట్టి పోతుని సంహరించగలిగాడు. 3 నెలల వయసులో ఎవరైనా చిన్న పిల్లాడు ఎవరినైనా సంహరించడం అనేది మనం ఎప్పుడు కూడా చూడం. శాస్త్రంలో ఎక్కడ కూడా చదవం, ఏ పురాణాలు ఇతిహాసాల్లో కూడా. అది సామాన్య మానవులకి సంభవం కాదు. కాబట్టి కృష్ణుడు చేసే కర్మలన్నీ కూడా దివ్యమైనవి. అంతేకాకుండా 7 సంవత్సరముల వయసులో కృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధనాన్ని ఎత్తాడు. మరి ఇవి కూడా దివ్యమైనవే. ఇంకా కృష్ణుడి యొక్క లీలల్లో చూసినట్లయితే అనేకమైన దివ్యమైన లీలలు ఉన్నాయి. ఏమిటి? 16,000 మంది గోపికల్ని వివాహం ఆడి ఒకేసారి 16,000 మంది బంగాళాల్లో ఒకేసారి కృష్ణుడు ఉండడం అనేది సాధారణమైన మనుషులకి సంభవం కాదు. అదేవిధంగా బ్రహ్మ గోప బాలుని మరియు ఈ గోవుల్ని, లేగదూడల్ని అన్నింటినీ కూడా అపహరించేస్తాడు. అప్పుడు కృష్ణుడే స్వయంగా ఈ లేగదూడల రూపంలోనూ మరియు గోపబాలుల రూపంలోనూ, ఆవుల రూపంలోనూ విస్తరించి తన యొక్క లీలలు కొనసాగిస్తూ ఉంటాడు అనమాట. ఎవరికి తెలియదు బ్రహ్మ అపహరించినట్టు కూడా. ఎవరికి? ఈ బృందావనంలో ఉన్న వ్రజవాసులకి. నిజానికి బ్రహ్మ వీటన్నిటిని తీసుకెళ్లాడు, కృష్ణుడే ఈ విధంగా వస్తున్నాడు అనేది తెలియలేదు. ఎప్పుడైతే కృష్ణుడు లేగదూడల్లో రూపంలోనూ, ఆవుల రూపంలోనూ మరియు గోపబాలుల రూపంలోనూ బృందావనంకి వెళ్తూ ఉన్నాడో, అంటే వాళ్ళ ఇళ్లకి వెళ్తూ ఉన్నాడో, వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క బిడ్డల పట్ల ప్రేమ ఇంకా అమితమైంది. ఎందువల్లంటే సహజంగా ప్రతిజీవుడికి భగవంతుడి పట్ల ప్రేమ అనేది అమితంగా ఉంటుంది మిగతా వాళ్ళకంటే. మిగతా వాళ్ళ పట్ల కూడా మనం నిజంగా ప్రేమ చూపించాలంటే అది కృష్ణుడి ప్రేమ ద్వారానే మనం చూపించగలం. అంటే కృష్ణుడి ప్రేమ మన దగ్గర ఉంటేనే అప్పుడు నిజంగా ఇతర జీవుల పట్ల కూడా ప్రేమను వ్యక్తపరచగలం. ఏమిటి అది? ఇతర జీవుల పట్ల వ్యక్తపరిచే ప్రేమ అంటే ఈ యొక్క భగవంతుడు యొక్క తత్వాన్ని ఇతర జీవులకు కూడా తెలియజేయడం, దాన్ని ప్రచారం చేయడం, ఇదే నిజంగా ప్రేమను వ్యక్తపరచడం. అంటే ఏమిటి? బాబు, నువ్వు ఈ శరీరాన్ని కాదు, నువ్వు ఆత్మవి, మరియు నీ యొక్క తండ్రి భగవంతుడు కృష్ణుడు అనే జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి, అది ప్రేమను వ్యక్తపరచడం అంటే. అంతేగాని కేవలం ఈ మనకి ఉన్న కోట్ లాంటిది అనమాట. ఇప్పుడు ఏది మనం ఆత్మ అయితే ఈ శరీరం ఒక చొక్కా లాంటిది, దానికి ఆహారాన్ని ఇవ్వడము తాత్కాలికం ఉపశమనం కలిగించడం వలన శాశ్వతమైన ప్రయోజనాన్ని మనం చేకూర్చడం లేదు. కాబట్టి ఆ విధంగానే మనం భగవంతుడి ప్రేమను ఇతరులకు ఇవ్వగలం కానీ ఏదో తాత్కాలికమైన ఉపశమనం కలిగించడం వలన ప్రయోజనం లేదు. తిరిగి వాడు ఈ యొక్క కర్మబంధంలో చిక్కుకోవాల్సిందే, బద్ధావస్థలోనే ఉండవలసిందే. తాత్కాలిక ఉపశమనం వలన పూర్తి ప్రయోజనం కలగదు. తాత్కాలిక ఉపశమనం అంటే అర్థమవుతుందా? అంటే మనకేదో ఆకలయింది ఒక రోజును, లేదో అనారోగ్యం చేసింది, అనారోగ్యం నయం చేస్తారు ఎవరో కొంతమంది వచ్చి మందులు ఇస్తారు, లేదా ఆకలి అయితే అన్నం పెడతారు. కానీ ఇవన్నీ పరిస్థితులు ఎందువలన వచ్చినాయి ఒక జీవుడికి? ఈ ఆకలి రావడం లేదా కష్టాల్లో చిక్కుకుపోవడం ఇవన్నీ ఎందుకు సంభవించినాయి జీవుడికి? అది మామ పేర్చేత కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. అది తెలుసుకొని నిజానికి ఎవరైతే కృష్ణుడి దగ్గరికి తిరిగి ఈ జీవులందరినీ కూడా నడుపుతారో తీసుకెళ్లగలుగుతారో అది నిజంగా వాళ్ళకి చేసే మనం నిజమైన ప్రయోజనం, అత్యున్నతమైన ఉపకారం, అత్యున్నతమైన సేవ, సంఘ సేవ. శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, చాలా మంది సంఘసేవ అంటారు. అత్యున్నతమైనది ఏమిటి? అందులో నిజంగా ప్రతి జీవుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడు అని తెలియజేసి వాళ్ళు కృష్ణుడి దగ్గర అయ్యే విధంగా చేస్తే ఇది అత్యున్నతమైన సేవ. చాలా మంది ఏమని అడుగుతారంటే, మీరేం చేస్తున్నారు సంఘానికి సేవ, ఊరికే తిని కూర్చుంటున్నారు, లేదా హరే కృష్ణ హరే రామ అంటున్నారు, దీనివల్ల సంఘానికి ఏం ఉరుగుతుంది అంటారు. కానీ నిజానికి శాశ్వతమైన పరిష్కారం ఇచ్చేది ఈ కృష్ణ చైతన్యమే, శాశ్వతంగా వాళ్ళని దుఃఖం నుండి దూరం చేసేది. ఎందువలన ఇది శరీరానికి ఇచ్చే ఆనందం కాదు, ఆత్మకు ఇచ్చే ఆనందం. ఏది? కృష్ణ చైతన్యములు. మరి ఆత్మకి ఆనందం లభించడం అంటే అది శాశ్వతమైంది, ఆత్మ శాశ్వతమైంది. ఇక్కడ దివ్యం అనే పదం కూడా ఉంది. తర్వాత ఏమిటి దివ్యం అంటే? శాశ్వతం అని. జన్మ కర్మచ మే దివ్యం. ఏదైతే కృష్ణ భక్తి అనేది ఎప్పుడు కూడా ఒక జీవి యొక్క హృదయంలో ఉంది, ఇది ఏదో ఒక తాత్కాలికంగా అంటే మనలో అంటే కృష్ణ భక్తి, కృష్ణుని ప్రేమించడం ఇవన్నీ కూడాను ఏదో తాత్కాలికంగా మనం వాళ్లపై రుద్దడం లేదు. మీరు నామం చేయండి, కృష్ణుని ప్రేమించండి అని. సహజంగానే ఎవరైతే ఈ యొక్క హరినామ సంకీర్తన మరియు కృష్ణుడి యొక్క దివ్య లీలలు అందరూ వింటూ ఉంటారో, ఎవరైతే వింటారో వాళ్ళకి సహజంగానే కృష్ణుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. అర్థమవుతుందా? ఎందువల్లంటే ఇది మన హృదయంలో దాగి ఉంది. ఏది? కృష్ణుని ప్రేమించడం అనేది. ఇది కొత్తగా ఏదో మనం వాళ్ళపై రుద్దేది కాదు, సహజంగా ఉంది. అందువల్లనే దాన్ని ఇప్పుడు ఏమైతుంది ఆ యొక్క ప్రేమ, సహజమైన ప్రేమ ఇప్పుడు ఏమైతుంది బద్ధావస్థలో? అందరిపైన చూపించడం మనం మొదలుపెట్టాం. అది మనపై మనం చూపించుకుంటాం. ఏమిటి? నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని. కానీ సహజంగా ఉన్న కృష్ణ ప్రేమ ఎటువంటిదంటే, కృష్ణుడి ఆనందం కోసం మనం ఎప్పుడు కూడా మనం అనేక కార్యాలు చేస్తూ ఉంటాం, కృష్ణుని సేవిస్తూ ఉంటాం. ఎందువలన? కృష్ణుడికి సేవ చేసేది కృష్ణుడి ఆనందం కోసం. ఎప్పుడైతే తిరిగి మనం కృష్ణుడి ఆనందం కోసం పనిచేయడం మొదలు పెడతామో అప్పుడు నిజంగా మనం కూడా ఆనందంగా ఉండగలం. అందువల్ల ఈ రోజులో ఈ హరే కృష్ణ ఉద్యమంలో చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఏం చేస్తున్నారు? కృష్ణుడి కోసం కృష్ణుడి నామం చేయడం, కృష్ణుడి కోసం వండడం, కృష్ణుడి యొక్క ఆనందం కోసం దీన్ని ప్రచారం చేయడం, ఈ భక్తిని. వాళ్ళు ఆ విధంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఫలైన పరిచయం, వచ్చిన ఫలం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఏ విధంగా దివ్యమైంది అనేది. ఈ కృష్ణ భక్తి ఏ విధంగా ప్రపంచంలో అనేక అలవాట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు పాశ్చాత్య దేశాలు. భారతదేశంలో ఎక్కువగా అంత దురలవాట్లు ఇంకా రాలేదు, కానీ పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే అమెరికా, లండన్, రష్యా, ఆస్ట్రేలియా, అక్కడ వాళ్ళకి లేనివంటూ లేవు, లేని అలవాట్లు అంటూ లేవు. మరి వాళ్ళు అవన్నీ వదిలేసి ఏ విధంగా మరి కృష్ణుడి నామాన్ని చేస్తూ, కృష్ణుడి కోసం వండుతూ, కృష్ణుడి యొక్క భగవద్గీతను ప్రచారం చేస్తూ, హరినామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు? దీని కారణం ఏమిటి? ఇది సహజంగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉంది, లేదంటే ఎవరు కూడా దీన్ని స్వీకరించరు కూడా. ఇదేదో కృత్రిమమైంది అయితే వాళ్ళు అసలే స్వీకరించరు. ఎందువలన? భౌతికంగా చూసినట్లయితే అంటే భౌతికంగా భారతదేశం కంటే మిగతావన్నీ కూడా సదుపాయాల్లో చాలా ఎన్నో రెట్లు ముందులున్నాయి. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలరు ఇది కృత్రిమమైంది కాదు, ఇది సహజంగానే మనకి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో. ఇది కూడా ఏదో కొత్తగా మనం సృష్టించింది కాదు, ఈ కృష్ణ చైతన్యం అనేది. ఇది అనాది కాలం నుండి ఉంది, అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన అంటే చాలా మంది అనుకుంటారు ఇది హిందూ ధర్మం, హిందూ ధర్మం. ఇది హిందూ ధర్మం కాదు, ఇది సనాతన ధర్మం. సనాతన అంటే తిరిగి అర్థం దివ్యమైంది, శాశ్వతమైంది, దానికి ఆది అంతం లేనిది అని. శాశ్వతమైంది అంటే ఎప్పుడైనా దానికి ఆది అంతం లేదు. కానీ మనకి భౌతిక సంసారంలో చూసినట్లయితే ప్రతి వస్తువు కూడాను ఒకసారి అది తయారవ్వడం, కొన్ని రోజుల తర్వాత అది నశించిపోవడం, ఆరు రకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. ఆరు రకాల మార్పులు ఏంటి? అది తయారవ్వడం, తర్వాత కొన్ని రోజులు ఉండడం, వీలైతే దానికి కొన్ని అటువంటి దాన్ని సృష్టించడం, బై ప్రొడక్ట్స్ అంటారు వాటి, సృష్టించడం, తర్వాత వాటికి వాటిలో క్షీణించడం, తిరిగి చివరికి నాశనం అవ్వడం. ఇలా ఆరు రకాల మార్పులకి గురవుతూ ఉంటుంది ప్రతి వస్తువు కూడా. కానీ కృష్ణుడు, కృష్ణు యొక్క లీలలు, ఎవరైతే శుద్ధి పూర్తిగా శుద్ధ భక్తులు అవుతారో వాళ్ళలో ఇంకా మార్పు అనేది ఉండదు. ఇది మన మేధస్సుకి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఎలాగా అంటే కృష్ణుడు మరి పుట్టాడు చిన్నప్పుడు ఇంత చాలా తక్కువ ఎత్తులో, చిన్న బాలుడిలాగా ఉన్నాడు, మరి పెద్ద అయ్యాడు, తర్వాత అనేక మందిని వివాహం చేసుకున్నాడు, అనేక మందిని సంహరించాడు రాక్షసుల్ని. మరి చూసినట్లయితే సాధారణమైన మనిషిలాగానే అతను కూడా పెరగడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ ఏదైతే మనం చూస్తున్నామో, కృష్ణుడు చేసిన లీలలో లేదా రాముడు చేసిన ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక ప్రపంచంలో, వైకుంఠ లోకాల్లో అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కృష్ణుడు చిన్నప్పుడు వెనదమ్మతనం చేసే లీల ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది. అదేవిధంగా కృష్ణుడు చేసిన లీలలు, అనేకమైన లీలలు, అవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇంకా తమ యొక్క రుక్మిణి, సత్యభామ వీళ్ళందరితోటి ఎప్పుడు అనేకమైన లీలలు, అదేవిధంగా రాధతోటి, అందరితోటి, అర్జునుడితోటి, వీళ్ళందరూ కూడాను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు. వీళ్ళేదో తాత్కాలికమైన వాళ్ళు కాదు వాళ్ళందరూ. వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తికి సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా కృష్ణుడి యొక్క లీలలు దివ్యమైనవి. కానీ యోగులు, ఋషులు వీళ్ళందరూ అనేక తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేనికి? ముక్తిని పొందడం కోసం. కానీ ముక్తి ఏ విధంగా సులభంగా వస్తుందని చెప్తున్నాడు కృష్ణుడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి. పునర్జన్మ ఉండదు, పునర్జన్మ అయితి, పునర్జన్మ ఉండదు. ఏం జరుగుతుంది? మామేతి సోర్జున, అంటే నన్ను చేరుకుంటారు. మామేతి అన్నారు ఇక్కడ కృష్ణుడు. చాలా బాగా చూడవలసి, గమనించవలసిన పదం ఇది. మామేతి అంటే నన్ను చేరుకుంటారు, నన్ను పొందుతారు అని అర్థం. ఇక్కడ మామ ఐక్యతి సోర్జున అనలేదు. మామ ఐక్యతి అంటే కలిసిపోవడం, ఐక్యం అవ్వడం అనేది. ఐక్యం అనే పదం ఎక్కడ కృష్ణుడు వాడలేదు భగవద్గీతలో. అర్థమవుతుందా? కానీ మాయావాదులు వీళ్ళందరూ ఏమని చెప్తారు? భగవంతుడు ఐక్యమైపోవడం అంటారు. అది కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు రాస్తున్నారు. ఏమిటి అంటే జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రం సులభం. నిరాకారవాదులు మరియు యోగులు బహు కష్టములు మరియు జన్మల పెమ్మటే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందేది ముక్తి కేవలం పాక్షికం మాత్రమే. ఈ ముక్తి ఎటువంటిది? పాక్షికమైంది. ఎందుకు? భగవాన్ నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుట, దాన్ని సాధించిన పిమ్మటయు భౌతిక జగమునకు తిరిగి వచ్చు ప్రమాదం కలదు. అందువలన పాక్షికమైంది. వాళ్ళు నిరాకార జ్యోతిలో కలిసినప్పటికీ ప్రమాదం ఉంది, తిరిగి భౌతిక సంసారంలో పడిపోయే ప్రమాదం. ఎందువలనంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏది ఏ పని చేయకుండా ఎంతకాలం ఉండగలడు? ఒక గంట, రెండు గంటలు ఉండగలడు, అంతే. నిశ్చలంగా ఒకే ప్రదేశంలో కూర్చొని, ఎందువలనంటే సహజంగా మనకి ఏదో ఒకటి చేయడం జీవుడి యొక్క సహజ లక్షణం. ఆ ఏదో ఒకటి చేయడం ఎవరి కోసం? కృష్ణుడి కోసం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం కృష్ణుడి కోసం అనేక పనులు చేస్తూ ఉన్నాం. దానివల్ల కృష్ణుడికి ఆనందం వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు ఆనందిస్తాడో మనం చేసే పనుల వల్ల మనకు కూడా ఆనందం అనేది సహజంగా వస్తుంది. కృష్ణుడు ఏమి క్రూరుడు కాదు. వీళ్ళందరూ నా కోసం పనిచేయాలి, వీళ్ళందరూ నా బానిసలు అనే విధంగా చూడదు. ఎప్పుడైతే మనం కృష్ణుడి ఆనందం కోసం పనిచేస్తామో కృష్ణుడు కూడా మనకి ఏ విధంగా ఆనందం కలిగజేయాలని అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏ విధంగా ఆనందం ఇవ్వాలి. అందువల్లే మనం చూసినట్లయితే కృష్ణుడు భక్తవత్సల, భక్త పరాధీన. ఇంకా ఏమవుతాడు? భక్తులకి అధీనంలో ఉంటాడు. ఎవరైతే సిద్ధ భక్తులు ఉంటారు వాళ్ళ యొక్క అధీనంలో వాళ్ళు చెప్పినట్లు కృష్ణుడు చేస్తుంటాడు. అందువల్లనే మనం చూసినట్లయితే కుచేలుడు తెలుసు మనందరికీ. ఎప్పుడైతే కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడో స్వయంగా కృష్ణుడే కుచేలుడు కాళ్ళు గడగడం వాటిలో ఆనందాన్ని అనుభవిస్తాడు కృష్ణుడు. మరి ఇదేంటి, భగవంతుడు కదా, ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఒక అతిథిని ఈ విధంగా సత్కరించడం పూజించడం ఏమిటి? మరి ఇది సాధారణమైన మనిషి అయిన కృష్ణుడు కాదు. అంత మాత్రాన కృష్ణుడి యొక్క స్థితి తగ్గిపోలేదు. చాలా మంది ఇదే వాదిస్తూ ఉంటారు, చూసారా కృష్ణుడు కూడా ఒక సాధారణమైన మనిషిలాగానే ప్రవర్తిస్తున్నాడు, మరి అతిథులను గౌరవిస్తున్నాడు, ఇవంటే కావాలి. కాకపోతే కృష్ణుడు గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు. లేదా ఈ రోజుల్లో చాలా మంది మూర్ఖులు కృష్ణుడు కూడా ధ్యానం చేయడం వలన భగవంతుడు అయిపోయాడు అని చెప్తున్నారు. కానీ అన్నమాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య ఆఖరికి వాళ్ళందరూ కూడా నారాయణో పరో వ్యక్తాత్ అని చెప్పారు. మరి ఈ మూర్ఖులు చెప్పేది ఎక్కడ, దేనికి ఆధారం? ఇక్కడ అనేక ఉపనిషత్తులు పురాణాలు చూడండి, పురుష బోధిని ఉపనిషత్తు, ఇంకా ఎన్నో ఇచ్చారు దీనికి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఏమిటి, ముక్తిని పొందాలంటే కేవలం కృష్ణుడి యొక్క జన్మ కర్మ దివ్యమైనవి అనేది తత్వత ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్లే ముక్తిని పొందుతారు. లేదా నిరాకార బ్రహ్మంలో కలవడం వల్ల ముక్తి వస్తుందని అనుకుంటే అది పాక్షికమైంది అని చెప్తున్నారు. ఎందువల్లంటే జీవుడు సహజ సిద్ధంగా సేవ చేస్తూ ఉండడం అతని యొక్క నైజం, సహజ లక్షణం, తన యొక్క స్వభావ స్థితి. జీవుడి యొక్క స్వభావ స్థితి కృష్ణుని సేవించడం. జీవేర స్వరూపహయ, అంటే స్వరూపం, జీవుడి యొక్క స్వరూపం కృష్ణేర నిత్యదాస, కృష్ణుడికి నిత్యదాసుడిగా ఉండడమే జీవుడి యొక్క సహజమైన స్థితి. అర్థమవుతుంది. ఎవరైతే తిరిగి ఆ ప్రయత్నంలో ఉంటారో, కృష్ణుడు నిత్యదాసుడు అయ్యే ప్రయత్నంలో, వాళ్ళకి మొట్టమొదటి నుంచి ఆనందంగానే ఉంటుంది ఈ ప్రక్రియ అనేది. ఎందువలన సుసుఖం కర్తుం అవ్యయం కృష్ణుడు చెప్తున్నాడు తర్వాత అధ్యాయాల్లో. ఏంటి, ఈ యొక్క భక్తి ఏదైతే ఉందో, భక్తి యొక్క సేవ అనేది సుసుఖం, అది ఆనందాన్ని ఇస్తుంది ఆత్మకి. కర్తుం అవ్యయం, ఇది అవ్యయం అయ్యేది కాదు, నాశనమయ్యేది కాదు. మిగతావి ఏవైతే పనులు ఉన్నాయో మనం చేసేవి, అవన్నీ కూడా నాశనం అవుతాయి. ఎలాగా, పాపం పుణ్యం. పాపం చేస్తే పాపాన్ని, కష్టాన్ని అనుభవిస్తాం, పుణ్యం చేస్తే సుఖాన్ని అనుభవిస్తాం, అవి పోతాయి. కానీ ఏదైతే కృష్ణుడికి చేసిన సేవ అనేది ఉందో, కృష్ణుడు దాన్ని ఎప్పటికి కూడా మర్చిపోడు. మిగతా ఏం చేసినా కూడా అవన్నీ ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోతాయి. కాలోస్మి అని చెప్తున్నాడు, మృత్యు సర్వహరస్యాహం, మృత్యు అన్నిటిని కూడా తీసేస్తుంది. కేవలం ఏదైతే కృష్ణుడికి చేసిన భక్తిని మాత్రం కృష్ణుడు గుర్తుంచుకుంటాడు. మిగతా ఏమున్నా కానీ మృత్యుతో ఇక్కడ ఉన్న సంపద, మనం సాధించిన పేరు, ప్రఖ్యాతులు అన్ని వదిలేయాల్సిందే. కానీ భక్తి మాత్రం అలాగే కొనసాగుతుంది. మనకి భాగవతంలో మనం చూడొచ్చు, మొట్టమొదటి భాగవతంలో మొదటి స్కంధంలో నారదులు వారి పూర్వజన్మలో ఎవరి భక్తుల్ని కలిసి వాళ్ళ యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరించి వాళ్ళ నుంచి శ్రవణం చేసి కృష్ణుడి పట్ల ఆకర్షణ అనేది పెంపొందించుకుంటాడు. ఆ విధంగా తను భక్తిని కొనసాగిస్తూ ఉంటాడు. అనేక మంది భక్తులు, అదేవిధంగా భరత మహారాజు పూర్వజన్మలో పతితుడైన తర్వాత తిరిగి ఒక జింకగా పుడతాడు. జింకగా పుట్టినా కూడా అతనికి తెలుసు ఏంటి, కృష్ణుడే భగవంతుడని. కాబట్టి తను చేసిన తప్పిదానికి జింక జన్మ వచ్చింది, కాబట్టి వచ్చే జన్మలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. జింక జన్మ అయిపోయిన తర్వాత అతను ఏ విధంగా జన్మిస్తాడంటే జడ భరతుడు. అప్పుడు ఎవరితో కూడా మాట్లాడు, జడంగా ఏమి, ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా మనసులో కృష్ణుడిపైనే ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా అవ్యయమైనవి. ఏది, కృష్ణుడి యొక్క సేవ అనేది సుసుఖం కర్తుం అవ్యయం, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం. ఇది రాజవిద్య రాజగుహ్యం. చాలా ఒక రహస్యాల్లో కూడా అత్యున్నతమైన రహస్యం ఏమిటి అంటే ఇదే, కృష్ణుడే అందరికీ మూలం, కృష్ణుడే భగవంతుడు, అతన్ని సేవించడమే మనిషి జీవితం యొక్క లక్ష్యం అనేది రాజవిద్యం. పవిత్రం, ఇది పవిత్రమైంది, ఇదం ఉత్తమం, ఇది దీనికంటే ఇంకా ఉన్నతమైంది. ఉత్తమం అంటే అన్నిటికంటే ఉన్నతమైంది, ఇంకంతకంటే ఉన్నతమైంది లేదు. కర్తుం అవ్యయం, ఇది అవ్యయమయ్యేది కాదు, అంటే నాశనమయ్యేది కాదు. మరి కృష్ణుని అర్చించడం కాకుండా, కృష్ణుని పూజించడం కాకుండా, ఇక ఏ అన్ని దేవతలను కానీ, ఇంకా ఏ ఎటువంటి యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా కూడాను వాటి వల్ల పుణ్యమో లేదా పాపమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ కృష్ణుడి యొక్క భక్తిలో అటువంటి పుణ్యం పాపం అనేది లేదు. అందువల్లనే ఇవన్నీ కూడా దివ్యమైనవి. ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు వెంటనే మనం ఆత్మ అనే జ్ఞానం చాలా త్వరగా వస్తుంది వాళ్ళు. ఇందువలన ఇవన్నీ కూడా భౌతికమైన స్థాయిలో లేవు. కృష్ణుడిని సేవించడం, కృష్ణుడి నామం చేయడం, కృష్ణుడి కోసం వండడం, లేదా కృష్ణుడి ఇచ్చిన ఉపదేశాన్ని నలుగురికి ప్రచారం చేయడం, ఇది భౌతికమైనది కాదు. ఇదంతా కూడా దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది. ఇంకా ఇది శాశ్వతమైనది. ఇంకా ఈ ముఖ్యమైన ఇంకొక విషయం ఏమిటంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే ఇక్కడ భౌతిక సంసారంలో భక్తులై వస్తూ ఉంటారో, అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వైకుంఠాన్ని చేరుకుంటారో, ఆ లీలలు వాళ్ళు కూడా వినాలనుకుంటారు. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళు భౌతిక సంసారంలో ఏం జరుగుతుంది అనేది ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక మురికి లాంటిది అన్నమాట. ఇది ఒక మురికి కాలంలో జరిగే పనులు ఎలాంటివి అయితే ఉంటాయో మనకి, అలాగా ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠంలో ఉండే వాళ్ళకి ఇక్కడ చేసే పనులు అలా కనిపిస్తాయి. కానీ ఎవరైతే కృష్ణ భక్తి చేస్తూ కృష్ణుని చేరుకుంటారో అది మాత్రం వాళ్ళు వినాలనుకుంటారు. ఎందువల్లంటే అవన్నీ కూడా దివ్యమైన. ఏ విధంగా కృష్ణుడికి ఆకర్షితుడయ్యాడు ఈ జీవుడు, ఎలాగ తిరిగి కృష్ణుని చేరుకున్నాడు అనేది అంత ఆనందదాయకమైనవి. అందువల్లనే మనం కూడా భక్తులు చూసినట్లయితే ఈ హరే కృష్ణ ఉద్యమంలో ఎవరైనా కొత్త భక్తులు వచ్చినప్పుడు, మీరు ఎలా వచ్చారు కృష్ణ భక్తుల్లోకి, ఎవరు మీకు ప్రచారం చేశారు, ఏ విధంగా ప్రేరేపణ పొందారు అనేది అందరూ అడుగుతూ ఉంటారు. ఎందువల్లంటే అది వినడం, అది శ్రవణం చేయడం అంటే కృష్ణుడి సాంగత్యంలో ఉండడమే. ఎందువలన ఎప్పుడైతే మనం అది వింటామో అప్పుడు కృష్ణ స్మరణ అనేది మనకు జరుగుతుంది. కృష్ణుడే గుర్తుంచుకుంటాం, ఇంకా మరేది గుర్తుంచుకోం, అంతే కదా. కాబట్టి అది అంత దివ్యమైనది అనమాట. ఒక ఇక్కడ చూడండి ఏంటి, ఒక సామాన్యమైన వ్యక్తి కృష్ణ భక్తిలో కృష్ణుడి యొక్క నామం చేసే స్థితికి వస్తే అంత దివ్యమైనది. మరి కృష్ణుడు చేసే లీలలు ఇంకా ఎంత దివ్యమైనవి. కానీ ఎవరైతే ఈ జ్ఞానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో కృష్ణుడు కూడా ఒక సాధారణమైన వ్యక్తి, లేదా ఒక గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, లేదా భగవంతుడే ఈ రూపం తీసుకొని వచ్చాడు, ఇది నిజానికి శాశ్వతమైన రూపం కాదు అని చెప్తూ ఉంటారు. శాశ్వతమైన రూపం కానప్పుడు మరి పూతని చంపడం, లేదా ఏడేళ్ల వయసులో గోవర్ధనాన్ని ఎత్తడం, ఒక ఎప్పుడైతే బ్రహ్మ ఈ గోవుల్ని వీళ్ళన్నింటిని అపహరించినప్పుడు విస్తరించి తన యొక్క లీలలను కొనసాగించడం, ఇంకా రాణులతోటి 16,000 ఏళ్లలో ఒకేసారి ఉండడం, ఇవి సాధారణమైన మనిషికి సంభవం కాదు. ఎవరైనా సాధారణమైన మనిషి చేయగలరా? లేదు. కాబట్టి కృష్ణుడి యొక్క జన్మ కర్మ దివ్యమైనవి. అందువల్ల ఇంకా ఏం చెప్తున్నాడు, తత్వత తెలుసుకోవాలి. ఇది తత్వత తెలుసుకోవడం అంటే వాటిని కేవలం మనం వినడమే కాకుండా వాటిని సాక్షాత్కారం పొందాలి. ఎలా సాక్షాత్కారం పొందగలం? వీటన్నిటినీ మనం వింటున్నాం, వాటిని ఎలా సాక్షాత్కారం పొందగలం అంటే దాన్ని రియలైజేషన్ అంటారు. మనలో ఆ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? వీటన్నిటిని మనం ఏ విధంగా సాక్షాత్కారం చేయడం? సాధన ద్వారా. సాక్షాత్కారం పొందాలంటే దానికి సాధన చేయాలి. అందువల్లనే ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఏమిటి, చాలా మంది భౌతిక సంసారంలో ఏంటి లౌకిక పాండిత్యం వ్యాఖ్యానించడం, రకరకాలుగా వ్యాఖ్యానించడం భగవద్గీత పైన, వాటి వలన భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు. ఇక్కడ సాధన అంటే భక్తియుక్త సేవలో మనం నేరుగా నిమగ్నం అవడం, ప్రతినిత్యం హరినామ సంకీర్తనం చేయడం, భగవద్గీత చదవడం, భగవంతుడి కోసం వండడం, భగవంతుడికి రకరకాల సేవలు చేయడం, దీని ద్వారా ఇవి దివ్యమైనవని మనం అర్థం చేసుకోగలం. సుసుఖం కర్తుమవ్యం, ఇది ఏ విధంగా సుఖం అనేది ఇస్తుంది నిజానికి ఆత్మ కంటే, కేవలం ఊరికే మాట్లాడితే సరిపోదు. చాలా మంది భగవద్గీత మీద ఉపన్యాసాలు అనర్గళంగా ఇస్తారు. నేను చెప్తున్నాను, నేను ఏదైతే ఇక్కడ చెప్తున్నాను మీరు వింటున్నారో, నేను నిజానికి అంత మంచి బాగా మాట్లాడగలిగేవాడిని కాదు. కానీ ఇదేంటి, ఇది చాలా విలువైంది కాకపోయినప్పటికీ. ఎందువలన ఆచార్యులు ఏదైతే చెప్తున్నారో అదే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. చాలా మంది చాలా ఆకర్షణీయంగా చాలా అద్భుతంగా చాలా వినసొంపుగా చెప్తారు, కానీ దానివల్ల మనలో ఎటువంటి మార్పు అనేది జరగదు. ఎందువల్లంటే వాళ్ళు ఎటువంటి సేవ అనేది చేయరు, కేవలం మాట్లాడతారే కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు అనేది జరగలేదు. కాబట్టి మనలో జరగదు. ఎవరైతే వాళ్ళలో హృదయంలో మార్పు పొంది వాళ్ళు కృష్ణుని సేవ చేస్తూ ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మనకు కూడా చేయాలని అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది పండితులు రకరకాల ఉపన్యాసాలు, ఈ రోజు కృష్ణుడి పైన, ఇంకొక రోజు వినాయకుడి పైన, ఇంకొక రోజు దుర్గ పైన, రకరకాల ఉపన్యాసాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందరు గొప్పవాళ్లే అని చెప్తారు. కానీ నిజమైన భక్తుడు కృష్ణుడే అన్నిటికీ మూలం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఎందువలన, మిగతా ఎన్ని చేసినా కూడా అవన్నీ దివ్యమైన కావు. ఏదైతే కృష్ణుడు సేవ ఉందో అదే దివ్యమైంది. కృష్ణుడు అందుకేమని చెప్తున్నాడు, జన్మ కర్మచ మే దివ్యం అంటున్నాడు. నేను చేసేవే దివ్యమైన అంటున్నాడు. కేవలం కృష్ణుడికి శరణాగతి పొందడం వల్లనే మనం ఈ భౌతిక సంసారం నుండి బయటపడి తిరిగి వైకుంఠాన్ని చేరుకోగలం. అంతేగాని ఇంకెవరు సేవ చేయడం వలన, ఇంకే భక్తో, ఇవన్నీ నిజానికి చెప్పాలంటే అవన్నీ భక్తి కూడా కాదు. కృష్ణుడు భగవద్గీతలో రెండుసార్లు చెప్పాడు, మన్మనాభో మద్భక్తో మద్యాజి మాం నమస్కురు. భక్తుడికి నాకవు, నాకు భక్తుడు అవ్వు, నాకు నమస్కారం చేయమని చెప్పాడు. యాంతి దేవ వ్రత దేవాన్ పిత్రీని యాంతి పితృవ్రత. ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవతాలోకాలకు వెళ్తారు, కానీ వైకుంఠానికి వెళ్ళలేరు. ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో వాళ్ళు పితృదేవతల లోకానికి వెళ్తారు. అవన్నీ కూడా భౌతిక సంసారంలో ఉన్నాయి, వైకుంఠంలో లేవు. మరి వైకుంఠం వెళ్ళాలంటే కృష్ణుడినే నారాయణో పరో వ్యక్తాత్ అని చెప్తున్నారు శంకరాచార్యులు. అంటే నారాయణుడు ఈ భౌతిక త్రిగుణాలకి పూర్తిగా పరమైనటువంటి వాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ బ్రహ్మ చెప్తున్నారు. ఏంటి సచ్చిదానంద విగ్రహం? ఈశ్వర పరమ కృష్ణుడిది అదేదో నశ్వరమయ్యే ఈ భౌతిక త్రిగుణాలతోటి లేదా త్రిధాతువులతోటి కఫవాత పిత్తాలతోటి తయారైంది కాదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే ఈ రోజుల్లో బయట అందరూ కూడా కృష్ణుడు కూడా ఒక గొప్ప వ్యక్తి లేదా భగవంతుడికి రూపం లేదు, ఒక రూపాన్ని తీసుకొని వచ్చాడు కాదు. కృష్ణుడు రాముడు యొక్క భగవంతుడి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దివ్యమైనవి. ఇవన్నీ ఏదో ఒకప్పుడు లేకుండా ఇంకొకప్పుడు ఉన్నాయని కాదు, అన్నీ కూడా శాశ్వతమైనవి. ఒకటి ముందలా ఒకటి వెనక అనేది లేదు. చాలామంది వాదిస్తారు రాముడు అవతారం ముందల తర్వాత కృష్ణుడు, అంటే రాముడి కంటే ముందల అసలు కృష్ణుడు లేడని వాళ్ళ ఉద్దేశం. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠంలో కృష్ణుడు రాముడు వరాహ అన్ని అవతారాలు కూడా ఎప్పుడూ ఉన్నాయి. అవి ఎలా అర్థమవుతాయి? ఎప్పుడైతే ఈ కాలానికి అతీతంగా మన యొక్క సాధన అనేది వెళుతుందో అప్పుడే మనం అర్థం చేసుకోగలం. ఇది కేవలం మనం సాధన చేయడం ద్వారా ఇవన్నీ అర్థం చేసుకోగలం. ఎందువల్ల మన ఆలోచనలన్నీ కాలం యొక్క పరిధి లోపలే ఉంటాయి. ఏంటి నిన్న ఇవాళ రేపు ఎప్పుడు ఇలా అయినా ఆలోచిస్తాం, ఇవన్నిటికీ దాటి శాశ్వతంగా ఎప్పుడు కూడా వైకుంఠంలో ఉన్నాయి. అది ఒకసారి తయారై ఇంకోసారి నాశనమయ్యేది కాదు అవతారం అనేది. అంటే కృష్ణుడు రాముడు నృసింహ వరాహ ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి అక్కడ. కాకపోతే మన కళ్ళకి అందుకే ప్రకట లీల అంటారు. భగవంతుడు మన కళ్ళ మనలో ప్రకటం అవుతున్నాడు. ఎప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంగా మన కళ్ళ మనలో ప్రకటం అవుతున్నాడు, తిరిగి అప్రకటం అవుతున్నాడు. అప్రకట లీలలు ఎప్పుడు కూడా వైకుంఠంలో జరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రకట లీలలో పాల్గొనడానికి భగవంతుడు వచ్చి పిలుస్తున్నాడు ప్రతి జీవిని, మీరందరూ కూడా తిరిగి నన్ను చేరుకోండి అని. ఆ చేరుకోవడానికే కలియుగంలో ఏమిటి సాధన? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యథ. కలియుగంలో వేరే మార్గం లేదు. యోగా చేయడం ద్వారానో లేదా పెద్దగా ఒక పొగచూరేలాగా ఇంట్లో ఒక యజ్ఞం చేయడం ద్వారానో లేదా శీర్షాసనం వేయడం ద్వారానో ఇంకా దాన ధర్మాలు చేయడం ద్వారానో భగవంతుడిని చేరుకోలేము, భగవంతుని అర్థం చేసుకోలేము. కేవలం హరినామం చేయడం ద్వారానే. అలా అంటే చాలామంది అంటారు అందరూ మీలాగా హరినామం చేస్తూ కూర్చుంటే మాకు ఆహారం ఎలా వస్తుందండి అని. అలా అని కృష్ణుడు ఇక్కడ మీ పని వదిలేయమని చెప్పడం లేదు. ఏదైతే మీరు టీవీ చూస్తుంటారో న్యూస్ పేపర్ చదువుతారో ఇలాగా నానా రకాలుగా అవసరం లేనివన్నీ మాట్లాడుతూ ఉంటారో, ఆ సమయంలో ఈ హరినామాన్ని చేయడం, భగవద్గీత చదవడం, సాధు సాంగత్యాన్ని తీసుకోవడం, సాధువులకి సేవ చేయడం ద్వారా భగవంతుని అర్థం చేసుకోవడం. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు భగవంతుడి యొక్క జన్మ ఇవన్నీ దివ్యమైన అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం భగవంతుని చేరుకోవడం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు సలహాలు? శ్రవణం మననం నిధిధ్యాసనం. అవును, శ్రవణం అంటే వినాలి, విన్నదాన్ని మనం తిరిగి మనం మననం చేసుకోవాలి, దాన్ని తిరిగి ఆచరించాలి, దాన్ని ఆచరించాలి. అవును చేయాలి. అవును అదే కదా ఇక్కడ చెప్తున్నా. ఆచరించడం ఏంటి? భక్తియుక్త సేవలో మనం నిమగ్నం అవ్వడం. శ్రవణం ఇప్పుడు విన్నాం, దాన్ని మననం చేయాలి. దీన్ని ఏమేం చెప్పారు మనకి, ఓ ఇది తత్వం, ఇది కాబట్టి దీని నుంచి మనం ఏ విధంగా ఆచరించాలి అనేది అర్థం చేసుకో. కృష్ణ అంటే అర్థం అందరినీ ఆకర్షించేవాడు అని అర్థం. కృష్ణ అంటేనే అందరినీ ఆకర్షించేవాడు. సంస్కృత పదం, సంస్కృతం యొక్క నిఘంటువులు చూసినట్లయితే కృష్ణ అంటే సర్వాకర్షకుడు. అవును, కృష్ణ అంటే భగవంతుని యొక్క భక్తి చేస్తూ ఉన్నట్లే. అందువల్లనే మనకి ఆచార్యులు ఏమి ఇచ్చారంటే ఒక మహామంత్రాన్ని ఇచ్చారు. కృష్ణుని నేరుగా చేరుకోలేము కాబట్టి కృష్ణ కృష్ణ అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి రాధారాణి ద్వారా, రాధ ద్వారానే మనం చేరుకోగలం. రాధ యొక్క కృప ఉంటేనే. అది హరే అంటే ఇక్కడ రాధారాణి, కృష్ణ అంటే కృష్ణుడు, రామ అంటే రాధారామణుడు, హరే రామ అంటే రాధారామణుడు, లేదా కొంతమంది రాముడు అనుకుంటారు, రాముడైనా అనుకోవచ్చు. ఆ విధంగా మనం చేరుకోగలం. నేరుగా కృష్ణుడిని మనం పొందలేము. కాబట్టి మనం ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా మనం కృష్ణుని పొందగలం. గోలోకంలో రాముడికి సంబంధించిన ఒకటే లోకం ఉంటుందా, అదేవిధంగా కృష్ణుడికి సంబంధించింది ఒకటే ఉంటుందా? అవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే మనం అర్థం చేసుకోవడం కష్టం. ఒక్కొక్కసారి ఒకే లోకంలో అనేక లీలలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి గోలోక బృందావనంలో కృష్ణుడి యొక్క బాల్యలీల జరుగుతూ ఉంటుంది, కృష్ణుడు యవనంలో ఉన్నప్పుడు రాసలీల జరుగుతూ ఉంటుంది, గోవర్ధన ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒకేసారి. ఏ భక్తుడు ఎటువంటి భావంలో ఉంటాడో వాళ్ళు ఆ విధంగా అక్కడ సేవిస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకంగా ఇక్కడలాగా అంటే, మీరు అడిగిన ప్రశ్న ఎలాంటిదంటే భారతదేశంలో ఒకటి జరుగుతుంటే పాకిస్తాన్లో ఇంకొకటి, లేదా బంగ్లాదేశ్లో ఒకటి అమెరికాలో ఒకటి, ఇలాగ సెపరేట్ ల్యాండ్లు ఉండాలని ఏమి లేదు. ఒక భారతదేశంలోనే అనేక రకాల భక్తులు ఉండొచ్చు. వాళ్ళందరికీ కృష్ణుడు ఒక చిన్న బాలుడిలాగా, అదేవిధంగా కృష్ణుడు పెద్దవాళ్ళలాగా పెరిగిన వాళ్ళలాగా అక్కడే జరుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడాను మనకి ఇప్పుడున్న మన స్థాయిలో ఆలోచించడం కష్టం. అదంతా కూడా సాధన ద్వారా అర్థమవుతుంది, మరియు ఆధ్యాత్మిక గురువు యొక్క కృప ద్వారా అర్థమవుతుంది. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.